అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తి పరుడొకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారిన ప్రభువా, మీ స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ, వారి కుటుంబాన్ని మీరు తీసుకొచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీ స్వరం కొరకు, మీ వాక్కు కొరకు మేము ఆశపడతా ఉన్నాం దేవా. మీ వద్ద నుంచి పొందుకుందే ఆయన మాకేది ప్రయోజనకరమైనది కాదు. తీసుకొచ్చిన ప్రియులందరినీ మీరు మాట్లాడండి, బలపరచండి. మీ ఏర్పాట్లో ఉన్నవారు ప్రవ్వా, మా డిపార్ట్మెంట్ అనేక మందిని ప్రవ్వా మీరే తీసుకొచ్చి మీ నామలకు మహిమ తెచ్చుకోమని దేవా. అల్పుడిని, అయోగ్యుని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా మీ కాపుదలకు ప్రవ్వా ఈ దినపు ప్రార్థన అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మరి ఈ 10వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తా ఉన్న ఈ సన్నివేశం ఒక శతాధిపతి గురించిన మాట. రోమా ప్రభుత్వంలో ఆయన ఒక సెంచురియన్గా, ఒక శతాధిపతిగా కనబడతా ఉన్నారు. ఆయన పేరు కొర్నేలియస్, తెలుగులో కొర్నేలి. ఈ ఉదయకాల సమయంలో కొర్నేలి జీవితం నుంచి మనకు అవసరమైన కొన్ని కీలకమైన విషయాలను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ 10వ అధ్యాయం ఎంత కీలకమైందంటే, మరి అపొస్తలుల యొక్క పరిచర్య యూదులకు మాత్రమే పరిమితం. యూదుల వద్దకు మాత్రమే వారు వెళ్లారు, యూదులకే సువార్త చెప్పారు, సున్నతి కలిగిన వారికి మాత్రమే వారు సువార్త చేత సంధించారు. అయితే 10వ అధ్యాయంలో ఆశ్చర్యకరంగా పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలైన పేతురుని ప్రేరేపించి దర్శించి పేతురుని మరి అన్యజనులు లేదా ఈ ఇస్రాయేలీలు యూదుని దాటి ప్రపంచ ప్రజలందరికీ సువార్త అవసరము, వారి మధ్యకు మీరు వెళ్ళాలి అని చెప్పడానికి పేతురుని మరి పరిశుద్ధాత్మ దేవుడు దర్శించి నడిపించి మరి 10వ అధ్యాయం తర్వాత సువార్త యూదులకి ఇస్రాయేలికి మాత్రమే కాకుండా ప్రపంచంలో ప్రతి భాష, ప్రతి జాతి ప్రజలకు సువార్త తీసుకుని వెళ్ళబడుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న కీలకమైన మాట, దేవుడు అన్యజనులకు సువార్తను అందించడానికి ద్వారాలు తెరిచినప్పుడు మొట్టమొదటిగా దర్శించిన కుటుంబం ఏ కుటుంబాన్ని దర్శించాడు? మొట్టమొదటిగా సువార్త ఏ కుటుంబానికి అందించబడిందని మనం ఆలోచిస్తే ఆ కుటుంబం మరి రక్షణ దళంలో ఉన్న కుటుంబం, లేదా మన భాషలో చెప్పాలంటే పోలీస్ కుటుంబం కావటం అన్నది నిజముగా విశేషమైన సంగతి. అక్కడదాకా 10వ అధ్యాయం వరకు, 9వ అధ్యాయం వరకు ఓన్లు యూదులకే పరిమితమైంది. అందుకే ఇలా చూస్తాం అన్నమాట. 28వ వచనాన్ని చూద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం. అప్పుడతడు అన్య జాతి వాణితో సహవాసము చేయుటను, అట్టివాణిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను, అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. 11వ అధ్యాయము ప్రారంభవచనంలో అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించరని అపొస్తలులను యూదయందంతట ఉన్న సహోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందిన వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేస్తామని అతనితో వాదం పెట్టుకునేది. వారు తప్పు మోపుతా ఉన్నారు, వారు నేరస్థాపన చేస్తా ఉన్నారు. మనం యూదులు, సువార్త యూదులకే పంచాలి, సహవాసం యూదులతోనే చేయాలి. అన్ని జనుల వద్దకి, యూదేతల మధ్యకి నువ్వు ఎట్లా వెళ్తా, వారితో ఎట్లా భోజనం చేస్తావని చెప్పి వాదం చేస్తున్నారు. అప్పుడు ఆయన ఇచ్చిన వివరణ, నేను వెళ్ళడం కాదు బాబు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించి నన్ను ఆశ్చర్యకరంగా నడిపించి వారి మధ్య చేసిన గొప్ప కార్యం ఇదని ఆయన వివరించడాన్ని 11వ అధ్యాయంలో చూస్తాం. నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ఈ శతాధిపతి సెంచూరియన్, ఒక మన భాషలో మాట్లాడుకుంటే 100 మంది మీద అధికారి అంటే, ఈ రోజు మనం ఏ కేడర్ ఆఫీసర్ గా ఆయన తీసుకోవచ్చు, మినిమం డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ గా తీసుకోవాలి, జిల్లాల్లో మినిమం డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ గా తీసుకోవాలి. పైగా ఒక ఏఆర్ భాషలో, ఏపీఎస్పీ భాషలో మాట్లాడితే కమాండెంట్ గా తీసుకోవాలి, ఆయన కమాండెంట్ గా తీసుకోవాలి. ఈ రోజు మరి పోలీసులకున్న ఆ పవర్స్ కన్నా ఆనాడు 2000 సంవత్సరాల క్రితం మరి రోమా సైనికుడుకున్న పౌర సైనికుడుకున్న అధికారాలు, అతనికి సమాజం ఉన్న భయం మరి ఎంత విశేషమైందో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ఒక ప్రాంతాన్ని ప్రభావితం చేయడానికి ఒక్క ఆ రోమా సైనికుడు చాలు. అంత బలంగా ఉండేవారు, అంత అధికారం కలిగిన వారుగా ఉండేవారు, అంత క్రూరులుగా కూడా ఉండేవారు. అలాంటి 100 మంది పటాలం మీద, బెటాలిన్ మీద అతడు అధికారిగా ఉన్నాడు. అలాంటి అధికారి ద్వారా దేవుడు మరి సువార్తను అన్ని జనులకు అందించడానికి మొదటిగా దర్శించిన కుటుంబం ఈ పోలీసు కుటుంబం కావటం నిజంగా విశేషమైన సంగతి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, కొర్నేలు జీవితం నుంచి ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేస్తున్నాం. ఒక 5 ప్రశ్నలతోటి ఈ ధ్యానాన్ని కొనసాగిస్తే మరి వింటున్న వారు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక 5 ప్రశ్నలను సంధించడానికి ఆశపడుతున్నాను. 5 ప్రశ్నలకు కూడా బైబిల్ నుంచి సమాధానాలు ఈ ఉదయకాల సమయంలో వెతకడానికి ప్రయత్నం చేద్దాం. సో మొదటి ప్రశ్న, మరి పోలీస్ అధికారులకు దేవుడు అవసరమా, లేదా అధికారులు మరి భక్తి కొనసాగించడం సాధ్యమవుతుందా అన్నది మొదటి ప్రశ్న. మనకు తెలుసు, మరి హోమ్ గార్డులు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ చిన్న స్థాయి ఉద్యోగస్తులు కనుక వారు భక్తిగా ఉంటారు. మరి ఎస్ఐలు, సిఏలు, డిఎస్పీలు, ఆ స్థాయిలో ఉన్న అధికారులు ఇదే స్థాయిలో భక్తిగా కొనసాగటం అవసరమేనా, సాధ్యమేనా అన్నది మరి మనకున్న ప్రశ్న కనుక ఆ ప్రశ్నను మీ మనసులో ఉంచాలని ఆశపడుతున్నాను. 2, స్వనీతి, మంచి కార్యాలు స్వనీతి దేవుడికి సరిపోదా, ఎవరికి అన్యాయం చేయకుండా మంచి పనులు చేస్తూ పేదవారికి సాయం చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంటే పరలోకానికి సరిపోదా అన్నది. 2, స్వనీతి రక్షణకు సరిపోదా అన్నది 2వ ప్రశ్న. ఇక్కడ 3వ ప్రశ్న, మరి పోలీస్ అధికారులు వారి కుటుంబాన్ని దేవుళ్ళు నడిపించడం సాధ్యపడుతుందా, మనకే సమయం దొరకదు, ఆఫీసులకు అసలు సమయం దొరకదు, ఫ్యామిలీతో టైం గడపడం కుదరదు, అలాంటి అధికారులు మరి తమ కుటుంబాన్ని ప్రభువు నడిపించగలరా అన్నది 3వ ప్రశ్న. 4వ ప్రశ్న, అసలు రక్షణకి మూలం ఏంటి, రక్షణకి మూలం ఏంటి. 5వది, రక్షణ అనగా ఏంటి. ఈ 5 ప్రశ్నలను దయచేసి రాసుకోండి. 5 ప్రశ్నలకు దేవుడు ఈ 10వ అధ్యాయం నుంచి మనకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నారు, పోలీస్ అధికారులకి దేవుడు అవసరమా, స్వనీతి రక్షణకు సరిపోదా, అధికారులు తమ కుటుంబాన్ని ప్రభులో నడిపించగలరా, రక్షణకు మూలం ఏది, రక్షణ అనగా ఏమి. ఇక్కడ మొదటి ప్రశ్న, పోలీస్ అధికారులకు దేవుడు అవసరమా, రక్షణ అవసరమా అన్న ప్రశ్న మనం వేసుకుంటే, మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఈయన ఒక సెంచురియన్ గా ఉన్నాడు, డిఎస్పీ స్థాయి కంటే పై స్థాయి అధికారిగా ఉన్నాడు, ఒక కమాండెంట్ స్థాయిలో ఆయన ఉన్నాడు. అలాంటి కొర్నేలి, నేను అధికారిని, నా కింద 100 మంది సైనికులు ఉన్నారు, ఈ 100 మంది సైనికులు నా ముందు సాగిలు పడతారు, నేను కమాండ్ ఇస్తే వాళ్ళు ఏ కమాండ్ ఇస్తే ఆ కమాండ్ మీదే వాళ్ళు మూవ్ అవుతారు, అని నేను అధికారిని, నాకు ఖాళీ లేదు, నాకు కుదరదు అన్నవాడుగా కాకుండా అతడు శతాధిపతి అయినా ఉద్యోగస్తుడైనా అతడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నా అతని కొరకు రాయబడుతున్న మాట భక్తిపరుడు అన్న మాట రాయబడింది. భక్తిపరుడు అన్న మాట రాయబడింది మొదటి వచనం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు. భక్తిపరుడు అన్న మాట జ్ఞాపకం చేస్తున్నాం. నిజముగా కొర్నేలి భక్తిపరుడుగా పిలువబడడానికి అతన్ని ప్రేరేపించిన విషయాలు ఏమై ఉంటాయి? మరి మనం అనుకుంటాం ఉద్యోగంలో ఖాళీ దొరకదండి, చాలా బిజీగా ఉంటాం, ఆలోచించడానికే సమయం కుదరదు, ఎప్పుడు ఏదో ఒక పలుచి మీద పడతా ఉంటుంది, ఏదో ఏవైనా కారణాలు మనం చెప్పొచ్చు. కానీ ఏ స్థాయిలో ఉన్నా మీ ఈ భూమి మీద ఎంత బిజీ ఉద్యోగంలో ఉన్నా, ఎంత ఉన్నతమైన హోదాలో ఉన్నా, ఆ హోదాలో నిలబెట్టిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం, ఆయన మర్చిపోకుండా ఆయన అంటిపెట్టుకుని ఉండడం నిజముగా మనకు ఆశీర్వాదం అని జ్ఞాపకం చేస్తున్నాను. ఏ స్థాయిలో నుంచి ప్రభు లేవనెత్తాడో, ఈరోజు ఈ స్థాయిలో కూర్చోవడానికి కారణం ఎవరో, ఆ దేవుణ్ణి ఆ ప్రభువుని మర్చిపోకుండా ఆయన ముందు పెట్టుకుని ఆయన భయభక్తులు చూపిస్తూ ఎవరైతే తమ జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడతారో వారు ఉన్నతమైన స్థాయికి వెళతారు తప్ప ఎన్నడూ సిగ్గుపడరని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నేను శతాధిపతిని, నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు ఖాళీ లేదు అన్నవాడుగా కాకుండా కొర్నేలి తన గతాన్ని జ్ఞాపకం ఉంచుకున్నవాడు. కొర్నేలి దేవుడు తన ఆశీర్వదించిన విధానానికి కృతజ్ఞత కలిగి జీవించేవాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అధికారులు సహజంగా మనకున్న ఒక తప్పుడు అభిప్రాయం, అధికారులు మరి దేవుళ్ళు కొనసాగగలరా, అధికారులకు సువార్త చెప్తే వాళ్ళు అంగీకరిస్తారా, ఎస్ఐల్ని సిఎల్ని మరి వాళ్ళకి మనం ప్రభువులోకి రమ్మంటే వాళ్ళు ఎలా అనుకుంటారని భయపడతా ఉంటాం. కానీ ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకి 10వ అధ్యాయంలో శతాధిపతి అయిన కొర్నేలిని రక్షణలోకి నడిపించడాన్ని మనం చూస్తున్నాం. అదే అపొస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ ప్రభు వద్దకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆర్థిక మంత్రి గుర్చిన విషయాలు మనం 8వ అధ్యాయము 27-28 చదువుదాం. అపొస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 27-28 చదివితే, అప్పుడు ఐథియోపియల రాణి అయిన కంధాకే క్రింద మంత్రి ఎవరైనా మంత్రి మినిస్టర్ ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈయన మంత్రి దేనికి మంత్రి అంటే ఖజానాకు మంత్రి, ధనాగారానికి మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి. ఎంత బిజీగా ఉంటాడో కదా, ఎంత గొప్ప స్థాయో కదా. ఇంత గొప్ప స్థాయి అయినా ఇంకొక ఆశ్చర్యకరమైన మాట, ఆయన తన ఇంటిలో ఉండి నాకు ఖాళీ లేదు నేను ఇక్కడే ఆరాధిస్తాను అన్నవాడుగా కాకుండా మరి ఈజిప్టులో ఐథియోపియా ప్రాంతం నుంచి, ఈరోజు ఇథియోపియా చదవబడుతున్న ఆ ప్రాంతం నుంచి, మరి ఖండం దాటి ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండంలోకి అడుగు పెట్టి యెరూషలేములో ఉన్న దేవాలయంలోకి వచ్చి అతడు ఆరాధించడానికి ఇష్టపడ్డాడు. ఒక ఖండం నుంచి మరొక ఖండానికి వెళ్లి ఆరాధించాలి అంటే ఎంత సమయం కావాలి, ఎంత శ్రద్ధ కావాలి. నేను ఆర్థిక శాఖ మంత్రి నాకు కుదరదు అనుకున్నవాడు కాదు, మీకు మళ్ళా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దేశ రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు వీళ్ళందరి జీవితాన్ని ఒకసారి చూస్తే వీళ్ళందరూ కూడా భక్తి కలిగిన వారుగానే మనం వారిని చూస్తాం. చూడండి, వారు భావాలకు సాగిలు పడ్డం మనం చూస్తాం, దేవుళ్లకు సాగిలు పడ్డం మనం చూస్తాం, దేవుళ్లకు సాగిలు పడ్డం చూస్తాం. కాన్ఫిడెన్స్ నాట్ కౌంటింగ్. వాయిస్ రావట్లేదా? ఎవరైనా ఒక కన్ఫర్మ్ చేయండి బ్రదర్, ఒక మెసేజ్ పెట్టారు కాన్ఫిడెన్స్ నాట్ కమింగ్ అని.
సార్ క్లియర్గా వస్తుంది సార్, సార్ క్లియర్గా వస్తుంది.
రైట్, థ్యాంక్ యూ. మీట్లో పెట్టు. ఇప్పుడు ఇక్కడ మనం చూడండి, ప్రధాని మొదలుకొని రాష్ట్రపతి మొదలుకొని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదలుకొని ఇలా ఉన్నత స్థాయిలో ఉన్న వారందరూ కూడా బాబాల ఎదుట సాగిలు పడ్డం, విగ్రహాల ఎదుట సాగిలు పడ్డం, దేవుళ్ళు కొరకు దూర ప్రాంతాలు వెళ్లటం, మఠాలకు వెళ్లటం మనం చూస్తాం. వాళ్ళకి అర్థమైన సత్యం ఏంటంటే, వారు నిజదేవుని ఎరిగిన్నారా, నిజదేవుడి కోసం అవగాహన ఉందా లేదా పక్కన పెడితే వారికి అర్థమైంది ఒకటే, దేవుణ్ణి కనికరం లేకపోతే, దేవుని ఆశీర్వాదం లేకపోతే నేను నమ్ముకున్న ఈ పీఠం, నేను నమ్ముకున్న ఈ హోదా, నేను సంపాదించుకున్న ఈ స్థాయి ఊదితే ఊడిపోయేదిగా మారిపోద్ది, ఉట్టినే ఊడిపోయేదిగా మారిపోద్ది. కాబట్టి నన్ను ఈ స్థాయిలో ఉంచిన ఆ దేవుని నేను మర్చిపోకూడదు, నా స్థాయిలో నేను కొనసాగి ఇంకా పైకి వెళ్ళాలంటే దేవుని ఆశీర్వాదం నాతో ఉండాలి అన్నది. మరి ఈ ఉన్నత స్థాయిలో ఉన్న వారందరూ తాపత్రయంగా మనం పేపర్ల వారి చిత్రం చూసి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, మన ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే, భక్తి చేయాలంటే చిన్న స్థాయిలో ఉండాలి, భక్తి చేయాలంటే చిరుద్యోగి ఉండాలి అన్న ఒక భావంతో ఉన్నాం. మరి పై అధికారులకి, సీఏలకి, ఎస్ఏలకి, పై స్థాయిలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్లకి మనం వాక్యం పంచుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేయరా అని మనం భయపడుతున్నాం. కానీ బైబుల్ అంటుంది, ఆయన అధికారుల పట్ల శ్రద్ధ కలిగిన వాడిగా ఉదయకాల సమయంలో చూస్తున్నాం. ఈయన ఆర్థిక శాఖ మంత్రి, ఒక ఖండం నుంచి, ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండంలోకి వచ్చాడు. వచ్చిన వాడు యెరూషలేములో ఆరాధించాడు, ఆరాధించిన వాడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన గురించి బైబిల్ పరిచయం చేస్తున్న విశేషమైన మాట 28వ వచనం. అతడు తిరిగి వెలుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. దేవునికి స్తోత్రం. ఆయన బైబిల్ తెచ్చుకున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, మార్గ మధ్యంలో కూడా ఆయన ఎంత శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. ఇంతకీ ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండానికి ఈ ఆర్థిక శాఖ మంత్రి రావడానికి మూలం ఏంటి అని బైబిల్ అడిగితే శాభాదేశపు రాణి జ్ఞాపకం వస్తుంది. శాభాదేశపు రాణి సొలొమోను మాటలు వినడానికి ఆఫ్రికా నుండి ఆసియా ఖండానికి వచ్చింది. సుమారు 4 నెలల ప్రయాణం చేసి ఒక రాణి, ఎంతో బిజీగా, ఎంతో హోదాలో ఉన్న ఆమె, దేవుడు మరి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని, ఆ జ్ఞాన వాక్కును వినాలని ఆ రాణి తాపత్రయంతో పరిగెట్టుకుంటూ వచ్చింది. ఆమె మరలా తిరిగి వెళ్లి ఏ దేవుడిని అయితే సొలొమోను వద్ద, సొలొమోను దేవుణ్ణి ఇచ్చి ఆమెకి ఏమర్థమైందో ఆ దేవుణ్ణి ఆ దేశంలో పరిచయం చేయడం వల్ల ఆ దేశం నుంచి కూడా యెరూషలేముకు వచ్చి ప్రార్థన చేసి ఆరాధించి వెళ్లే సాంప్రదాయం ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. కనుక అధికారులు రక్షించబడతారా, అధికారులకు రక్షణ అవసరమా, అధికారులు సువార్త వింటారంటే అది దేవుడు చేసే కార్యం, నీ బాధ్యత నా బాధ్యత, ప్రేమతో వారికి పరిచయం చేయడమే. తప్పక దేవుడు వారి హృదయాలను కదిలిస్తాడు. మరొక మాట చెప్పమంటే, ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తుడు ప్రభు నమ్ముకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవించడం వల్ల కలిగే మహిమ కంటే, ఒక అధికారి ప్రభు వద్దకు వచ్చి రక్షించబడి అతడు నమ్మకంగా జీవిస్తూ ఉంటే అతని ద్వారా దేవుని నామం ఎంతగా కనపరచబడుతుందో. ఒక రాణి, ఈ శాభాదేశపు రాణి ప్రభువును ప్రచురించింది, ఆ దేశం అంతటికి ప్రభు నామం మారుమోగింది. ఒక సెంచురియను, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు ఈ శతాధిపతి, అతని ద్వారా దేవుని నామానికి ఎంత మహిమ. ఈ ఆర్థిక మంత్రి ప్రభువుని ఎరిగి దారిలోనే, ఎంత ఆశ్చర్యం అంటే దారిలోనే ఫిలిప్పు తంటాడు, ఇదిగో నీళ్లు, బాప్తిష్మ ఇవ్వడానికి నీకేంటి అభ్యంతరం, నాకే అభ్యంతరం లేదు, నాకు బాప్తీసం ఇచ్చేయను, రోడ్డు పక్కన నేలల్లో అతడు బాప్తీసం తీసుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి పిల్లరా, ఉదయకాల సమయంలో అధికారులకు రక్షణ అవసరం అంటే చాలా అవసరం. ఎందుకంటే అందరికంటే జ్ఞానం కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు, ఎక్కువగా ఆలోచించగలిగిన వారు ఎవరంటే అధికారులే. మన అధికారి స్థాయిలోకి వచ్చిందామంటే కారణం ఏంటి? కానిస్టేబుల్ కంటే ఎస్ఐ గాను అయ్యావు అంటే కారణం ఏంటి? బాగా చదువావు, బాగా కష్టపడ్డావు, మంచి శ్రద్ధ కలిగిన వాడివి, జాగ్రత్త పరుడివి, వివేకం కలిగిన వాడు, ఇంత వివేకం కలిగిన వాడివి, ఈ ఆత్మీయ జీవితం విషయంలో శ్రద్ధ కలిగి, వివేకం కలిగి, దేవుణ్ణి వెతికి దేవుణ్ణి కొనసాగడం అన్నది నీకు చాలా అవసరమని ఉదయ కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. మనం 8వ అధ్యాయంలో మరి ఒక మంత్రిని చూస్తున్నాం, 9వ అధ్యాయంలో కూడా ఒక అధికారిని చూస్తాం. ఆ అధికారి 9వ అధ్యాయంలో మనకు ఎలా కనబడుతున్నాడంటే, ఆయన మరి మనుషుల మీద అధికారం కలిగిన వాడిగా మనం చూస్తాం. 9వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని వద్దకు వెళ్లి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలోని వారికి పత్రికలిమ్మని అడిగాను. సౌలు అనే ఈ అధికారి మరి ఆ పత్రికలు తీసుకొని అంటే స్పెషల్ రైట్స్ తీసుకొని క్రైస్తవుని హింసించేవాడుగా ఉన్నాడు. ఈ సౌలే పౌలుగా మారి ప్రభు కొరకు ఉన్నతమైన పరిచర్య చేసినట్లుగా మనం ఆయన చూస్తాం. కాబట్టి 9వ అధ్యాయంలో ఆర్థిక మంత్రిని చూస్తున్నాం, 9వ అధ్యాయంలో అధికారం కలిగిన సౌలు అనే ఒక అధికారిని చూస్తున్నాం, 10వ అధ్యాయంలో 100 మంది మీద అధికారిగా ఉన్న కొర్నేలియుని చూస్తున్నాం. కాబట్టి మొదటి మాట, అధికారులకు దేవుడు అవసరం అంటే చాలా అవసరం. వారికి అధికారం ఇచ్చిందే ఆయన. ఆ అధికారంలో కొనసాగాలంటే దేవుడు అవసరము, అంతకు మించి పైకి వెళ్లాలంటే దేవుడు అవసరము. జ్ఞానం కలిగి ఆలోచించి వారుగా వారు ఉన్నారు. నిజముగా నీకు తెలిసిన సత్యాన్ని వారికి అర్థమయ్యే రీతులను వారు ముందు ఉంచగలిగితే వారు కళ్ళకు అద్దుకునేంత వివేకం కలిగిన వారిని జ్ఞాపకం చేస్తున్నాను. 2వ మాట, స్వనీతి సరిపోదా? రక్షణ పొందడానికి పరలోకం వెళ్ళటానికి నేను చేసే స్వనీతి సరిపోదా అన్న ఒక ప్రశ్నను మనం ముందుంచితే, ఈ కొర్నేలి గురించి ఒక విశేషమైన మాట చూస్తాం. చూద్దాం మరి, అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం 10:2. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇక్కడ ఒక మంచి మాట, అతడు ధర్మకర్తగా ఉన్నాడు. అతడు దాన ధర్మాలు చేసేవాడుగా ఉన్నాడు. సహజంగా అధికారంలో ఉన్నవారు ప్రజల్ని పీడించుకొని తినడం కొరకు మనం వింటాం, వారు ఆ లాక్కోవడం కొరకు, వారు లంచాలు తీసుకోవడం కొరకు, వారి అక్రమాలు అన్యాయాలకు పాల్పడడం కోసం మనం వింటాం. కానీ భక్తిపరుడైన ఈ కొర్నేలి మరి అతడు లాక్కోవడానికి దోచుకోవడానికి బదులు అతడు బహుధర్మం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అతడు మరి దాన ధర్మాలు చేస్తున్నాడు, మంచి మాట. 22వ వచనంలో మరికొన్ని విశేషమైన సంగతులు కొర్నేలు కోసం మనకు బయటపడతాయి. 22వ వచనం, అందుకు వారు అంటే కొర్నేలు యొక్క సేవకులు కొర్నేలు కోసం మాట్లాడుతున్న మాట ఇది, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా ప్రజలందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతి కొర్నేలు ఒక మనుషుడున్నాడు. ఎవరటైనా అధికారి అయినప్పటికీ మనుషులందరి వల్ల, పైగా యూదా జనులందరి వలన, ఇతడేమో రోమియుడు, యూదులు ఇతడికి ఇవి స్వజనులు కాదు, పరజనులు పట్లే అతడు ఎంతో జాలి దయ చూపిస్తూ వారందరి చేత మంచి పేరు పొందిన వాడిగా ఈ శతాధిపతి అయిన కొర్నేలు ఉన్నాడు. పైగా 22వ వచనం ప్రారంభపు మాట నీతిమంతుడు అన్న మాట మనం చూసాం. నీతిమంతుడు, అవినీతికి అన్యాయానికి కొర్నేలు జీవితంలో పావలేదు. ఒక మాట అంటాను, స్వనీతి లేకపోతే నీతిగా బ్రతకడం దగ్గర క్రైస్తవుల నీతి కొరకు మనకు తెలుసు కొన్ని మార్లు మనం చూస్తాం. క్రైస్తవేతరులు, అన్యులు, దేవుని వాక్యాన్ని ఎరగనవారు, దేవుని ఎరగనవారు కూడా చాలా నిష్ఠగా చాలా నీతిగా జీవించడం కోసం మనం చూస్తాం. వారు క్రైస్తవులు కారే, అయినా వారు లంచాలు తీసుకోరు, అయినా వారు అన్యాయం చేయరు. వాళ్ళకున్న మనస్సాక్షి వాళ్ళకి ఏం చెప్తుందంటే, ఇది అన్యాయము, ఇది తప్పు, వద్దు అని. వారు ఆ నిష్ఠ కలిగి, కట్టుబాట్లు కలిగి, వారు వారికి చేయగలిగే వారి చేత నేను సహాయం చేస్తారు తప్ప ఎవరికి అన్యాయం చేయకుండా మంచి పేరు కలిగిన క్రైస్తవేతల అధికారుల కొరకు అప్పుడప్పుడు మనం వింటాం. ఇక్కడ నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న మాట, నేను ఉద్యోగస్తుని, నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు, పైగా నా డిపార్ట్మెంట్ లో నాకు ఒక మంచి పేరుంది. ఇదిగో నేను ప్రతి క్రిస్మస్ కి ఇంతమందికి అన్నదానం చేస్తాను, వస్త్రదానం చేస్తాను. మా పిల్లల పుట్టినరోజుకి, మా పెళ్లి రోజుకి, మా తల్లిదండ్రులు చనిపోయిన దినానికి ఇంత గొప్ప దాన ధర్మాలు చేస్తున్నాను. నేను నాకు ఇంకా ఎందుకు రక్షణ అవసరం? నేను ఇంకా సరిపోదా? ఇది నన్ను పరలోకం చేర్చదా అన్న ప్రశ్న ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో మనం వేసుకోగలిగితే దానికి కూడా దేవుడు సమాధానం ఈ కొర్నేలు జీవితం నుంచి చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ కొర్నేలుకి మనుషుల మధ్య ఒక మంచి సాక్ష్యం ఉంది. ఏంటి ఆ సాక్ష్యం? అతడు నీతిమంతుడు, అతడు బహుధర్మం చేయవాడు, అతడు మంచి సాక్ష్యం కలిగిన వాడు. మనుషులిచ్చే సాక్ష్యమే కాకుండా దేవుడిచ్చే సాక్ష్యం కూడా కొర్నేలుకుండడం విశేషం. దేవుడిచ్చే సాక్ష్యం ఏంటి? 10:2 మనం చూస్తే అది దేవుడు మాట్లాడుతున్న మాట. 10:2 అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు. అతడు ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు అన్నమాట. మరి దేవుడు మాట్లాడుతున్న మాట. పైగా దేవదూత మరి కొర్నేలుని దర్శించడానికి పంపబడ్డాడు. దేవదూత వచ్చి కొర్నేలుతో మాట్లాడుతున్న మాట మరింత విశేషంగా ఉంటుంది. 4:4 అతడు దూత వైపు పేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. కొర్నేలి, నీ ధర్మ కార్యాలు ఉన్నవే, ఆ ధర్మ కార్యాలకి పరలోకం పులకించిపోతుంది. నీ ధర్మ కార్యాలు పరలోక గ్రంథంలో లిఖితమయ్యాయి. నీ గురించిన సంగతులు, నువ్వు చేస్తున్న మంచి పనులన్నీ కూడా దేవుని మనసులో జ్ఞాపకంగా పదిలింగా ఉన్నాయని సాక్షాత్ ఒక దేవదూత కనిపించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనుషుల మధ్య మంచి సాక్ష్యం ఉంది, దేవుడిచ్చిన సాక్ష్యం ఉంది. ఈ రెండు సాక్ష్యాలు సరిపోవా అతడు మరణిస్తే పరలోకం వెళ్తాడని చెప్పడానికి, ఈ రెండు మాటలు సరిపోవా అతడు రక్షించబడ్డాడు, అతనికి ఇంకేం తక్కువ లేదని చెప్పడానికి, పైగా ఇంకేం రాయబడింది? అతడు భక్తిపరుడు అని రాయబడింది 1వచనంలో. భక్తిపరుడుగా రాయబడింది, పైగా అతడు ప్రార్థనాపరుడుగా కూడా రాయబడింది. అతని ప్రార్థన కూడా పరలోకం చేరుతున్నాయట. అతని ప్రార్థన కూడా మరి దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాయన్న మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ మాటను ఆధారం చేసుకుని కొర్నేలు రక్షించబడ్డాడు అని చెప్పగలమా? అతనికి ప్రజల్లో మంచి పేరుంది, అతడు దాన ధర్మాలు చేస్తున్నాడు, అతడు ప్రార్థన చేస్తున్నాడు, అతడు దేవుని యందు భక్తిపరుడుగా ఉన్నాడు. మరి కొర్నేలు రక్షించబడ్డా? కొర్నేలు భక్తికి ఈ సరిపోతాయా అని ప్రశ్నించుకుంటే మరి చాలవు అన్నదే బైబిల్ ఇచ్చే సమాధానం. మన స్వనీతి, మనం చేసే మంచి పనులు, మనం చేసే దాన ధర్మాలు, మనం చేసే సహాయ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచివే, కానీ నిన్ను రక్షించడానికి అవి సరిపోవు. బైబిల్ అంటున్న ఒక విశేషమైన మాట యెషయా గ్రంథం 64:6 చూద్దాం. యెషయా గ్రంథము 64:6 చూస్తే 64:6 మేమందరము అపవిత్రుల వంటి వారి వైపు మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలనాయను. మన నీతి క్రియలు, మనుషుల నీతి క్రియలు, మనుషుల దాన ధర్మాలు, మనుషుల నీతి క్రియలు ఎలాంటివట? మురికి గుడ్డ వలనాయను అన్న మాట రాయబడింది. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? మనం సహాయం చేస్తాం, ఏ ఇంటెన్షన్తో సహాయం చేస్తాం? మనం మేలు చేస్తాం, ఎందుకోసం మేలు చేస్తున్నాం? సహజంగా మనం చేసే మేలులు వెనకాల ఉద్దేశం మన ఘనత. పేపర్లో ఫోటో వేయించుకోవాలి, అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి, ఏదో ఒక దురుద్దేశంతో మనం చేస్తాం. ఒకవేళ దురుద్దేశం లేనప్పటికీ నువ్వెంత మంచి నీతి కార్యక్రమాలు చేసినా బైబిల్ అంటుంది అవి నీ రక్షణకు సరిపోవు. అవి రక్షణకు సరిపోవు కనుకనే దేవుడు పేతుర్ని పిలిపించుకోమని కొర్నేలుకి దేవదూతను పంపించి చెప్తా ఉన్నాడు. కనుక రక్షణకి స్వనీతి సరిపోదు, రక్షణకి నీతి కార్యాలు సరిపోవు, రక్షణకి దాన ధర్మాలు సరిపోవు, రక్షణకి మంచి పేరు సరిపోదని ఉదయకాల సమయంలో ఈ లేఖన భాగం నుంచి ప్రభు మాట్లాడుతున్నారు. చాలా మందితో ఇంట్రాక్ట్ అవుతా ఉన్నప్పుడు నేను ఎవరికి అన్యాయం చేయలేదన్నా, పైగా నేను ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నానన్నా, నేను పలానా వాళ్ళు సంఘం కట్టుకుంటున్నాను, చర్చ్ కన్స్ట్రక్షన్ సహాయం చేయమంటే ఇంత ధనం ఇచ్చానన్నా, ఇదిగో నా భార్య పిల్లలతో కలిసి పలానా అనాథాశ్రమంలో ఈ కార్యక్రమం చేసిన మంచిది, అదేమీ దేవుడు కుట్టేస్తాడని చెప్పట్లేదు, కానీ అవి నువ్వు పరలోకం వెళ్ళడానికి సరిపోయేవి మాత్రం కావు. అవి మంచి పనులే, కానీ నిన్ను రక్షించడానికి, నేను పరలోకాన్ని చేర్చడానికి అవి మాత్రమే సరిపోవని జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావు కనుక, దేవుడు అంటే హృదయంలో భయం ఉంది కనుక, దేవుడు నీ మీద స్పెషల్ కేర్ చూపించడానికి ఇష్టపడుతున్నాడు. అపొస్తల కార్యాల గ్రంథం 10:34-35 10:34-35 దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవునికి పార్షియాలిటీ లేదట, తన మన అంటూ లేదట, దేవుడికి యూదుడని అంగుడని లేదట. పేతురు అంటాడు మేము యూదులము, యూదుల దగ్గర మాత్రమే కూర్చోవాలి. దేవుడు అంటాడు నాకు యూదుడు లేదు, అంగుడు లేదు, నువ్వు వచ్చి ఆ కొర్నేలింటిని దర్శించు అన్నాడు. కాదు, దేవుడికి పక్షపాతం లేదు. 35 ప్రతి జనములోను, అబ్బా మాట ఎంత మంచి మాట, ప్రతి జనములోను, ప్రతి భాషలోను, ప్రతి తెగలోను, ప్రతి జాతిలోను, ప్రతి డిపార్ట్మెంట్ లోను, ప్రతి డిపార్ట్మెంట్ లోను, ప్రతి జనములోను ఆయనకు భయపడు, నీతిగా నడుచుకుని వారందరినీ ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రం. మరి నీ నీతి, నీ భక్తి, ఆయనకు భయపడుతున్నావు, ఆయనకు భయపడి మంచి పనులు చేస్తున్నావు, పాపాన్ని అర్థించుకుంటున్నావు కనుక దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు నీకు బెటర్ వే చూపించడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కొర్నేలి ఎంతో మంచి పేరున్న, దాన ధర్మాలు చేస్తున్న వాడైనప్పటికీ, నీతిమంతుడైనప్పటికీ అతని నీతి అతను రక్షించలేదు కనుక దేవుడు అతని రక్షణలోకి నడిపించడానికి అపొస్తలైన పేతురుని పిలిపించుకోమన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి రెండవ ప్రశ్న స్వనీతి రక్షణకు సరిపోదంటే 100% సరిపోదు. మన మంచి పనులు, మనం చేసే నీతి కార్యాలు ఏవి కూడా మనని రక్షించలేవు అని ఈ లేఖనం జ్ఞాపకం చేస్తుంది. 3వ ప్రశ్న, మరి పోలీస్ అధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు వారి కుటుంబాన్ని ప్రభువును నడిపించాల్సిన బాధ్యత వారికి ఉందా, వారు వాళ్ళ కుటుంబాన్ని నడిపించగలరా అన్న ప్రశ్న మనం వేసుకుంటే ఆ బాధ్యత వారిదే. యూఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, నువ్వే నీ ఇంటికి యజమానివి, నువ్వే నీ ఇంటికి ఉత్తరవాదివి, నువ్వే నీ కుటుంబాన్ని ప్రభువులో నడిపించుకోవలసింది, వేరొక ఆప్షన్ లేదు. మరి ఎట్లానండి, మాకు ఖాళీ లేదు కదా, 24 అవర్స్ 7 డేస్ ఆన్ డ్యూటీ, ఖాళీ లేదు, అవన్నీ పక్కన పెట్టు, నీకే ఖాళీ లేదని చెప్పి సెంచురీకి ఖాళీ ఎక్కడ దొరికింది, శతాధిపతికి ఖాళీ ఎక్కడ దొరికింది, యెహోషువా సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు, సైన్యాధ్యక్షుడిగా ఉన్న యెహోషువాకి ఖాళీ ఎక్కడ దొరికింది, యెహోషువా ఏమన్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు. సైన్యాధ్యక్షుడిగా ఉన్న యెహోషువా ఆ మాట ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఇక్కడ కొర్నేలు కొరకు మనం చూస్తున్న ఒక మంచి మాట 10:2 10:2 అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉంది. దేవునికి స్తోత్రం. రాత్రి 11:30 ఒక ఎస్ఐ గారు ఫోన్ చేశారు, ఏం కష్టం వచ్చిందో, ఏం ప్రార్థన అవసరం అని చెప్పి ఫోన్ ఎత్తితే, అన్న నేను అమ్మాయి కూర్చొని బైబిల్లో ఫలానా గ్రంథం చదువుతున్నా, ఆ గ్రంథం నాకు అర్థం కావట్లేదు అన్న అన్నారు. దేవునికి స్తోత్రం. భార్య భర్తిద్దరు 11:30 కూర్చొని బైబిల్ చదువుతున్నారట, ఈ రోజు మధ్యాహ్నం ఫోన్ చేస్తానన్న, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయను అన్నాడు. మరొక ఎస్ఐ గారు, బ్రదర్ ఏం చేస్తున్నామంటే నేను రాని బైబుల్ స్టడీ స్టార్ట్ చేశా. పేరు చెప్పడం మంచిది కాదు, నేను సిస్టర్ బైబుల్ చదవడం ప్రారంభించాం, ఆల్రెడీ తన నాకంటే ముందు హై స్పీడ్ లో ఉంది, ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోతుంది, ఒకసారి బైబుల్ కంప్లీట్ అయిపోయింది, నేను వెనకాల ఫాలో అవుతున్నాను, ఇద్దరం కలిసి బైబుల్ చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. సాధ్యమా? సాధ్యమే. అవసరమా? అత్యవసరము. ఆ బాధ్యత ఎవరిది? నీదే. వేరొకరి మీద పెట్టడానికి వీల్లేదు. కాబట్టి అతడు శతాధిపతి అయినా, అతడు ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఉన్నతమైన హోదాలో ఉన్నా, అతను కప్పు చెప్పిన తన భార్య పిల్లలను ప్రభువులో నడిపించాల్సిన బాధ్యత నీవే, అతనిదే అని జ్ఞాపకం చేస్తున్నారు. అంటే వచ్చిన అతడు తన ఇంటి వారందరితో కూడా, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడు. ఎప్పుడైతే దేవదూత కొర్నేలుని దర్శించి, కొర్నేలి మరి దేవుడు నీకు ఇవ్వమన్న వర్తమానం, ఇదిగో పేతురు అన్న భక్తిపరుడున్నాడు, అతన్ని పిలిపించుకో అన్న మాట ఎప్పుడైతే దేవదూత ద్వారా కొర్నేలు విన్నాడో, ఆలస్యం చేయకుండా ఇద్దరు బంట్రోతులను పంపించి, నమ్మకమైన సేవకులను పంపించి, ఏదో రకంగా ఆయన బతిమాల మన ఇంటికి తీసుకొని దండి అని చెప్పి పంపించిన వాడు. ఆ పేతురు మరి ఆ ప్రాంతం నుంచి వచ్చేసరికి, పేతురు కొర్నేలు ఇంట్లో అడుగు పెట్టేసరికి, కొర్నేలు యొక్క ఆశ ఆ ఇంటిని చూస్తే మనకు అర్థమవుతుంది. చూద్దాం ఆ మంచి మాటలు 22వ వచనం చూద్దాం. 22వ వచనం చూస్తే కిందకొస్తే 24వ వచనం చూద్దాం. 24వ వచనం మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, 10వ అధ్యాయ 2వ వచనంలో తన ఇంటి వారిని నడిపించిన కొర్నేలి, 10వ అధ్యాయ 24వ వచనంలో తన బంధువులను కూడా రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నాడు. అతని యొక్క ప్రభావం తన బంధువుల మీద కూడా ఉంది. నిజంగా ఎంత ప్రయోజనకరమైన జీవితమో ఈ జీవితం. అతడు రక్షించబడ్డము, అతడు ప్రభువులో ఉండడం మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా భక్తిలో నడిపిస్తున్నాడు. దేవుడు తన వర్తమాను పంపించడానికి తన దాసుని పంపిస్తున్నాడు అన్న సత్యాన్ని బలంగా నమ్మి, పేతురు వచ్చే సమయానికి తన రిలేటివ్స్ అందరిని పిలుపుచ్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకునేను. 25 పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదములు పడి నమస్కారం చేశాను. ఇక్కడ మనం చూస్తున్న విశేషమైన మాట పిల్లరా, మరి అతడు బంధువును వదిలిపెట్టినవాడు కాదు, అతడు స్నేహితుని వదిలిపెట్టినవాడు కాదు, వారందరిని పిలిపించుకున్నాడు. 44వ వచనం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. దేవునికి స్తోత్రం. ఆ రోజు దేవుడు ఆ కుటుంబాన్ని దర్శించాలి అనుకున్నాడు. నిజముగా కొర్నేలు ద్వారా కొర్నేలు కుటుంబం అంతా ఆత్మను పొందుకుంది. కొర్నేలు ద్వారా కొర్నేలు బంధువులందరూ పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు. కొర్నేలు ద్వారా కొర్నేలు స్నేహితులందరూ ఆ రోజు ఆత్మ చేత తాకబడ్డారు. కాబట్టి కుటుంబాన్ని మన దేవుళ్ళు నడిపించగలమా అంటే తప్పక నడిపించగలం. ఒక మాట చెప్పినా, ఉద్యోగం రావడానికి ముందు నీ మాట ఎవరు ఖాతరు చేసేవారు కాదు, ఉద్యోగం రావడానికి నీ ముందు నీ మాటకు వాల్యూ లేదు. కానీ ఈరోజు నీ మాట అంటే ఒక వేదం, నీ మాట అంటే ఒక గౌరవం. నువ్వు చెప్పావంటే ఆలోచిస్తారు, నువ్వు పిలిచావంటే కాదనకుండా వస్తారు. ఎంతమంది స్నేహితులు, ఎంతమంది బంధువులు, ఎంతమందికి మనం అంటే గౌరవమో, ఎంతమంది మనం పిలిస్తే కాదు అనకుండా వస్తారు. అలాంటి శ్రేష్టమైన ఉన్నతమైన స్థాయినిచ్చి ప్రభువుని కూర్చోబెట్టింది ఆయన మహిమ కొరకే అని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఇచ్చిన స్థాయిని, ఆయన ఇచ్చిన హోదాని ఆయన ఘనత కొరకు వాడవలసిన వారముగా ఉన్నామని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. నీ ఇంటిలో నీ భార్య, నీ ఇంటిలో నీ తల్లిదండ్రులు, నీ ఇంటిలో నీ పిల్లలు, నీ ఇంటిలో నీ బంధుమిత్రులు, నీ ఇంటిలో నీ స్నేహితులు, వారందరికీ నువ్వు అంటే గౌరవం. ఆ గౌరవప్రదమైన స్థానంలో ప్రభు ఉంచటం వెనకాల ఉద్దేశము నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదించాలనే ఉద్దేశం దేవునికి ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, మన ఇంటిలో పెద్దలుగా ఉన్నాం, ఇంటిలో యజమానులుగా ఉన్నాం, ఇంటిలో పెద్దగా యజమానిగా ఉన్న నీ బాధ్యత నీ ఇంటిని పాటిని ప్రభువులో నడిపించాలి. మనం మంచి ఎగ్జాంపుల్ గా అబ్రహాం జీవితాన్ని చూస్తాం. ఆది కాండం 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే, ఆది కాండం 18వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యొక్క ఆశ, దేవుడు ఇంటి యజమానుల పట్ల ఆయనకున్న ఆశ ఏంటో ఆయన మాట్లాడుతున్నారు. 18-19 అట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నా. ఎందుకు ప్రభువా అబ్రహామును ఆశీర్వదిస్తున్నానంటే అబ్రహాము తన ఆశీర్వాదాన్ని తన ఇంటిలో పాదికి అందించేవాడు. అబ్రహాము తన కుటుంబంతటిని తన పిల్లలను తన తర్వాత తన పిల్లలను వారందరినీ కూడా యెహోవా మార్గమును గైకొన్నట్లుగా వారు నడిపించేవాడు. కనుకనే నేను అబ్రహామును ఆశీర్వదిస్తున్నాను అన్న మాట దేవుడు పలకటం నిజముగా దేవుని యొక్క మనసు దేవుని యొక్క ఆశయమేందో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మూడవ ప్రశ్న, మరి అధికారులు కుటుంబాన్ని దేవుని నడిపించగలరండి? తప్పక నడిపించగలరు. ఆ స్థాయిలో దేవుడు వారిని ఇచ్చాడు. ఆ విలువైన వారి మాటకు దేవుడు ఒక విలువనిచ్చాడు. కనుక నువ్వు అధికారి అయితే నీ కుటుంబం పరిస్థితి ఏంటి? ఉద్యోగస్తుడిగా ఉండి నీ మాటకు విలువండిగా నీ స్థాయిని దేని కొరకు వాడుతున్నావో ఒక్కసారి. నువ్వు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, బంధువు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, స్నేహితు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, నీకు వచ్చిన ఈ ధన్యత ఈ భాగ్యాన్ని మిగతా వారికి పంచకుండా నువ్వు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నావేమో, ఒక్క మారు పరీక్ష చేసుకోవాల్సిన వారుగా ఉన్నావని ప్రభువు కొన్నేళ్ళ జీవితం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మూడు ప్రశ్నలకు సమాధానాలు మనం చూసాం. మళ్ళీ ఒకసారి ప్రశ్నలు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. మూడు ప్రశ్నలు, అధికారులకు దేవుడు అవసరమా? రెండవది, స్వనీతి రక్షణకు సరిపోదా? మూడవది, మరి అధికారులు తమ కుటుంబాన్ని దేవుణ్ణి నడిపించాలా అన్న మూడు ప్రశ్నలకి స్పష్టమైన సమాధానం కొన్నేళ్ళ జీవితం ద్వారా చూస్తున్నాం. తర్వాత కీలకమైన ప్రశ్న నాలుగవది, రక్షణకు మూలం ఏంటి? కొర్నేలి సొసైటీలో మంచి స్థాయిలో ఉన్నాడు, అంత మాత్రమే కాదు అతని హృదయంలో దేవుడు అంటే భయం ఉంది, అంత మాత్రమే కాదు ఆ భయం అతన్ని నీతి మంత్రుడిగా నిలబెట్టింది, అంత మాత్రమే కాదు నీతి మంత్రుడైన కొర్నేలి దాన ధర్మాలు చేసేవాడుగా కూడా ఉన్నాడు, అంత మాత్రమే కాదు అతడు ప్రార్థించేవాడుగా కూడా ఉన్నాడు. ఇంత మంచి క్వాలిఫికేషన్స్ కొర్నేలకు ఉండగా సరిపోతుంది యూఆర్ పాస్ అని చెప్పే రైట్కి పెట్టకుండా దేవుడు అతనికి చెప్పడానికి విశేష అతనికి చెప్పాల్సిన విశేషమైన విషయాలను ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇవన్నీ ఉన్నాయి కానీ దీనికి మించి నీకు ఒకటి కావాలన్న విషయాన్ని కొర్నేలుకి జ్ఞాపకం చేయడానికి, కొర్నేలులా బ్రతుకుతా ఉన్న మనందరికి జ్ఞాపకం చేయడానికి మరి పేతుర్ని కొర్నేలు ఇంటికి నడిపించాడు. ఎంత విశేషమైన మాట అంటే ఒక పక్క పేతురుకు దర్శనమిచ్చాడు, మరొక పక్క కొర్నేలకు దర్శనమిచ్చాడు. పేతురు దర్శనాన్ని మనం చూస్తున్నాం, అతడు ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం నుంచి ఒక దుప్పటి కిందకి రావటం, నాలుగు చెంగులు పట్టబడ్డ ఆ దుప్పటిలో భూమి మీద ఉన్న సకల జంతువులు కనబడడం, పవిత్ర అపవిత్ర జంతువులు కనబడడం, వాటిని చంపుకొని తిను అని చెప్పటం, దేవా నేను యూదుని అపవిత్రమైన వాటిని ముట్టను కదా అని అనటం, లేదు నేను చంపుకొని తిను అని దేవుడు చెప్పడం వెనకాల దేవుడు నిషేధించిందంటూ ఏది లేదు అన్న దర్శనాన్ని ప్రభు పేతురుకిచ్చారు. రెండు, కొర్నేలి ప్రార్థన చేస్తా ఉండగా సాక్షాత్ దేవదూతను పంపించి కొర్నేలి నీ ప్రార్థన నీ ధర్మ కార్యాలు జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి, ఇదిగో నీకు ఒక నిన్ను ప్రభు దర్శించాలని ఆశపడుతున్నారు, నువ్వు చేయాల్సిన పని. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో ఇప్పుడు నీవు యొప్పేకు మనుషుల్ని పంపి పేతురు అను మారు పేరు గల సీమోన్ను పిలిపించుము, అతడు సముద్రపు ధరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన ఇంటి పని వాళ్ళ ఇద్దరిని తన యొద్ద కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తి పరుడు ఒక సైనికుని పిలిపించి వారికి సంగతులన్నీ వివరించి వారిని యుప్పేకి పంపని. ఎందుకు దేవుడు యుప్పేకి పంపమన్నాడు? ఎందుకు ప్రభు పేతురు పిలిపించమన్నాడంటే రక్షణ అంటే ఏంటో చెప్పడానికి. పేతురు రానే వచ్చాడు, పేతురు అడిగాడు ఎందుకు నన్ను పిలిపించారు చెప్పండి అన్నప్పుడు ఆయనకు వచ్చిన దర్శనం చెప్పాడు. అప్పుడు రియలైజ్ అయిన పేతురు మాట్లాడుతున్న మాట, దేవుడు పక్షపాతి కాదు, దేవుడు పక్షపాతి కాదు, దేవుడు ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని, నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడు, దర్శిస్తాడు. కనుక కొర్నేలి ఈ రోజు దేవుడిని దర్శించాలని ఆశపడుతున్నాడని పేతురు మాట్లాడడం ప్రారంభించాడు. పేతురు మాట్లాడడం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా కొర్నేలిని రక్షణలోకి నడిపించడానికి ఏ సంగతులు బోధించమన్నాడు, ఏ విషయాలు అతని రక్షణలోకి రావడానికి కారణమవుతాయో చూడాలంటే, పిల్లరా 36 నుంచి 42 వచనాల్లో కీలకమైన మాటలు ఉన్నాయి. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 36 నుంచి 42 వచనాలు మనం చూస్తే, 36 నుంచి 42 వచనాల్లో కీలకమైన మాటను జ్ఞాపకం చేస్తున్నాను. 36, యేసు క్రీస్తు అందరికి. అది కొర్నేలి యేసుక్రీస్తు ప్రభు పట్ల భక్తి కలిగిన వాడు కాదు, దేవుని పట్ల భక్తి కలిగిన వాడు. అంటే అతడు యూదయ, అతడు అన్యుడు కనుక యూదులను అతను ప్రేమిస్తున్నాడు కనుక యూదులు సేవిస్తున్న ఆ దేవుణ్ణి నేను సేవిస్తే సరిపోతుందని చెప్పి అతడు యూదుల భక్తిని ఎరిగి తనకు తెలిసినట్టుగా ఆ నామాన్ని జపిస్తూ ప్రార్థన చేస్తూ గడుపుతా ఉన్నాడు. చాలా మంది ఈ అనుభవంలోనే ఉంటారు. ఈ దేవుణ్ణి ఏ పేరుతో చూసినా దేవుడు ఒక్కటే అండి, ఆ దేవుడు ఈ దేవుడు తేడా ఏమి లేదని అందరూ ఒకటే అండి. ఏ పేరు పెట్టినా పిలిచేది మాత్రం ఒకే దేవుని కదండి. మరి కొర్నేలి దేవునికే ప్రార్థన చేస్తున్నాడు, మరి యేసుక్రీస్తు ప్రభు కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? అవును, అల్టిమేట్ గా దేవుణ్ణి చేరుకోవడమే మన జీవితానికి పరమావధైతే, దేవుణ్ణి చేరుకోవడానికి నీకున్న యోగ్యత ఏంటి? దేవుడున్న లోకానికి వెళ్ళడానికి నీకున్న అర్హత ఏంటి? మన జీవితం భయభర్త మన పుట్టుకతోటే పాప స్వభావాన్ని మనలో పెట్టుకొని మన చూపుల్లో పాపం, మన చేతల్లో పాపం, మన హృదయంలో పాపం, అనేక విధాలైన పాపములో పడిపోయి పాప పంకిలం అయిపోయిన ఈ మానవ జీవితం పాపం ఎరగిన పరిశుద్ధుడైన దేవునికి, పరిశుద్ధులుండే ఆ పావన పట్టణానికి ఎట్లా చేరుకోగలదు? మీ హృదయంలో ఆశ ఉంది, దేవుని చేరుకోవాలని ఆతృత ఉంది, నీ ఆశ నీ ఆతృత నిన్ను పరలోకం చేర్చగలదా? నీ ఆశ నీ ఆతృత నిన్ను నరకం నుంచి పాపాల నుంచి తప్పించగలదా? కనుక నీకు ఒక రక్షకుడు అవసరం. రక్షణకు కీలకము మూలమైన విషయము రక్షకుడు, ఇమీడియట్ సేవియర్. కనుక పేతురు ద్వారా కొర్నేలిని రక్షణలోకి నడిపించడానికి, రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువును పరిచయం చేయడానికి పేతురుని ఆత్మదేవుడు పంపించినట్లుగా మనం ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. కనుక అతడు ఏదో ఒక దేవుడు నీకు తెలిసినట్టుగా నీ ఇష్ట దైవానికి మనసులో ప్రార్థన చేసుకో చాలు నువ్వు పరలోకం వెళ్తావు అని చెప్పట్లా బైబిల్. యేసు క్రీస్తు ప్రభు తప్ప వేరొక మార్గం లేదు, యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప పరలోకం చేరడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రియులారా, 36 వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరికీ అంటే యూదులకు మాత్రమే కాదు, ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, యెరూషలేము పట్టణానికి మాత్రమే కాదు, బెత్లెహేము పురానికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో, జీసస్ ఈజ్ ద యూనివర్సల్ గాడ్. ఆయన సృష్టికర్త, సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఆయన దేవుడు, ఆయన ప్రభు. యేసు క్రీస్తు అందరికీ. చాలా మంది ఇక్కడే ఆగిపోతారు, మనకు దేవుడు లేడా, ఈ దేవుడు మన దేవుడు కదా, ఆ ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు మనకెందుకు, ఆ దేవుడికి భాష ఉంది మరి, ఆయన ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రమే పరిమితం, ఆయన హిందీ వాళ్ళకి అవసరంలా, తెలుగు వాళ్ళకి అవసరంలా, తెలంగాణ వాళ్ళకి అవసరంలా, ఆంధ్ర వాళ్ళకి అవసరంలా, ఎంత పిచ్చితనము. దేవుడు అందరికి సృష్టికర్త. కనుక ఇక్కడ బైబుల్ చెప్తా ఉన్నమాట, యేసు క్రీస్తు అందరికి ప్రభు. కనుక రక్షణకు కీలకమైన మాట యేసు క్రీస్తు ప్రభు. యేసు అనగానే రక్షకుడు, సేవియర్. ఆయనొక్కడే, దేవుడొక్కడే, నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసు క్రీస్తు. యేసు క్రీస్తు ద్వారా తప్ప మనం వేరొక రక్షణ లేదు, వేరొక రక్షకుడు లేడని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు కొరకు వింటున్నప్పుడు ఏ విషయాలు మనకు బాగా తెలియాలి. యేసు అన్న పేరు మన చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. యేసు ప్రభు తెలుసా అంటే తెలుసండి అని బుర్రూపుల వల్ల ఉంటాం. కానీ ఇక్కడ పేతురు ద్వారా దేవుడు కొర్నేలు రక్షణలోకి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు గురించిన ఏ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు, ఏ విషయాలు బోధించడానికి ఇష్టపడుతున్నాడంటే, పిల్లారా ఇక్కడ నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. నాలుగు విషయాలు 38 వచనాలు మనం చూస్తే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిననిదే. దేవుడు ఆయనకు తోడి ఉన్నది గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటికన్నిటికి సాక్షులు. మొదటి మాట, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? నజరేతులోకి వచ్చాడు. ఏం చేశాడు? అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడు. దానికి ప్రూఫ్లు ఏంటి? మేమే సాక్షులం. ఆయన శరీరధారిగా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే. కాబట్టి మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఈ లోకమందు జన్మించాడు. రెండవ మాట, 39 వచనం రెండవ భాగం, ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. యేసుక్రీస్తు ప్రభు చనిపోలేదు, చంపబడ్డాడు, శిక్షించబడ్డాడు. ఆయన మరణం సాధారణ మరణం కాదు, సిలువ మరణం. ఆయన సిలువ బలియాగం చేయడం వెనకాల ఉద్దేశము, లోక పాపాలన్నిటికీ ఆయన శిక్ష భరించాడు, లోకమంతటికి విడుదల ఆయన అనుగ్రహించాడు. ఆయన యొక్క జన్మను మనకు తెలియాలి, ఆయన యొక్క మరణం మనకు తెలియాలి. ఆ మరణం సిలువ యాగము, ఆ మరణం అనేకుల కొరకు విమోచన మరణం అని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది 40వ వచనం, దేవుడు ఆయనను మూడవ దినమును లేపి, దేవునికి స్తోత్రం, అందరూ చనిపోయారు, సమాధులు మూయిపడ్డాయి. యేసు క్రీస్తు ప్రభు యొక్క సమాధి మాత్రమే తెరవబడ్డ సమాధి. ఆయన మరణం మీద విజయం కలిగిన వాడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన పునరుద్ధానుడైన యేసు క్రీస్తు. ఆయన ఎలాగైతే మరణాన్ని జయించి తిరిగి లేచాడో, మనందరం కూడా ఆయన ద్వారా మరణాన్ని జయించగలం, తిరిగి లేవగలం. ఈ సత్యం ఒక్క యేసుక్రీస్తు ప్రభు వద్ద మాత్రమే సాధ్యం. 42వ వచనం, ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే యేసు. యేసు ఎవరు అంటే, ఈజ్ ద జడ్జ్ ఆఫ్ ద నేషన్. ఆయన ప్రపంచ ప్రజలందరికీ, రెండు, చనిపోయిన వారికి, సజీవులకి, లోకంలో పుట్టి మరణించిన వారికి, ఎన్ని తరాలైతే ఈ భూమి మీదకి వచ్చాయో అన్ని తరాలకి ఒకే ఒక్క జడ్జ్, ఒకే ఒక్క న్యాయాధిపతి ఆయనే యేసుక్రీస్తు ప్రభు. రేపు తీర్పు ఉంది, ఆయన న్యాయ సింహాసనం ప్రత్యక్షం అవ్వాలి. ఆ తీర్పులోకి నీ క్రియలను ఆయన తీసుకొస్తాడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఒక వ్యక్తి రక్షణలోకి నడిపించబడడానికి కీలకమైన అంశం యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు, ఆయన గురించి మనకు అర్థం కావాల్సింది, ఆయన ఈ లోకం ముందు జన్మించాడు, ఆయన ఈ లోక పాపాల కొరకు మరణించాడు, ఆయన ఈ లోక మరణాన్ని జయించాడు, ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చిపోయే న్యాయాధిపతి. ఈ నాలుగు సత్యాలు ఆ రోజు పేతురు కొర్నేలు కుటుంబానికి ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి రక్షణకు మూలం ఏది అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే రక్షణకు మూలం. నా ధర్మకార్యాలు కావు, నా ప్రార్థనలు కావు, నేను నమ్ముకున్న ఇష్టదైవం కాదు, ఒకే ఒక్క రక్షకుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నేనే మార్గం అన్నాడు తప్ప నేను కూడా మార్గం అనలేదు ఆయన, నేను మాత్రమే. ఆయన ఒక్కడే పాపానికి వెల చెల్లించిన వాడు, ఆయన ఒక్కడే మనల్ని పరిశుద్ధులుగా తీర్చగలిగిన వాడు, ఆయన ఒక్కడే మనల్ని పరలోకం చేర్చగలిగిన వాడు. ఆయన్నే నువ్వు నమ్ముకున్నావా? ఆయనలోకేను వచ్చావా? ఆయనలోకే బాప్తిస్మం తీసుకున్నావా? ఆ యేసు క్రీస్తుని ప్రభువుని నేను రక్షకుడు కలిగి ఉన్నావా? అయితే నువ్వు ధన్యుడివి, లేకపోతే నువ్వు నష్టపోతావు. నుమోసిపోతావు జ్ఞాపకం చేస్తుంది. చివరి ప్రశ్న, ఇంతకీ రక్షణ అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, రక్షణ అనగా ఏంటి అన్న ప్రశ్నకి పిల్లరా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న మాట, రక్షణలో ఐదు మెట్లు, ఐదు స్టెప్స్ ఉన్నాయి, 5 స్టెప్స్, 5 మెట్లు ఉన్నాయి. ఈ 5 మెట్ల అనుభవం మనలో ఉందా లేదా, ఎక్కడైనా ఆగిపోయామా, పరీక్ష చేసుకోవడం మంచిది. మొదటి మెట్టు రక్షణకు మూలం యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే. రెండవ మెట్టు మనం చూద్దాం, 43వ వచనం. ఆయనందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చుచున్నారు. రెండు మాటలు ఇక్కడ చూస్తున్నాం. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, కానీ నువ్వు ఆయన్ని నమ్మాలి, నువ్వు ఆయన్ని విశ్వసించాలి, నువ్వు ఆయన్ని నీ వ్యక్తిగత రక్షకుడుగా, నీ పర్సనల్ సేవియర్ గా నువ్వు ఆయన యాక్సెప్ట్ చేయాలి, ఆయన పాదాల వద్దకు రావాలి. యేసు నన్ను చేర్చుకో, యేసు నా కాపాలించి నన్ను విడిపించు అని ఆయన వద్దకు వచ్చి ఆయన ముందు ప్రణమిలితే తప్ప నీకు రక్షణ భాగ్యం లేదు. కాబట్టి రక్షణలో మొదటి మెట్టు ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. ఒకటి, విశ్వాసం అనే మెట్టులోకి ఒక వ్యక్తి నడిపించబడాలి. రెండు, ఆయన నామం మూలముగా పాపక్షమాపణ, పాపక్షమాపణ. ఏవైతే పరిశుద్ధుడైన దేవునికి మనల్ని దూరం చేశాయో ఆ పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభు నామములో ఆయన ముందు మనం ఒప్పుకుంటే ఆయన ప్రతి పాపమును కడిగి మనల్ని పరిశుద్ధపరచు దేవుడై ఉన్నాడు. రెండు, పశ్చాత్తాపం అనే అనుభవంలోకి రావాలి. ఒకటి విశ్వాసము, మొదటగా యేసుక్రీస్తు ప్రభు మొదటి మెట్టు. రెండు, యేసుక్రీస్తు ప్రభునందల విశ్వాసం రెండవ మెట్టు. మూడవది, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన నువ్వు ఆయన ఎందు నీ పాపాలన్నీ కడుక్కోవాలి, పాప క్షమాపణ పొందడం అన్నది మూడవ మెట్టు. నాలుగవది, 47-48 వచనాలు. అందుకు పేతురు, మనవలో పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి, యేసు క్రీస్తు నామందు వారు బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించిన ఆజ్ఞ. ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ, నువ్వు తిరిగి జన్మించిన అనుభవంలోకి రావాలి, ఆయన యేసుక్రీస్తు ప్రభు నామంలో నువ్వు బాప్తిస్మం పొందాలి. చాలా మంది వారి పుట్టి క్రైస్తవులు లేదా క్రైస్తవ కుటుంబంలో పుట్టినవారు, చెప్పినప్పటి నుంచి సండే స్కూల్ అనుభవం ఇవన్నీ ఉన్నాయి, దేవుడే ఉద్యోగం ఇచ్చాడని కృతజ్ఞత ఉంది, దేవుడంటే భయం ఉంది, అప్పుడప్పుడు సంఘానికి వెళ్లేవారుగా ఉన్నారు, కానీ బాప్తిస్మం దగ్గర మాత్రం ఇంకా ఇప్పుడు కాదు, అంత వాయిదాలు. ఎందుకు ఈయన వాయిదాలు వేస్తా కూర్చున్నాడు? నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత నేను చేస్తున్న డిపార్ట్మెంట్ మంచిది కాదు, ఈ డిపార్ట్మెంట్ లో దేవుడికి నచ్చినట్టుగా బ్రతకడం కష్టం, మరి స్టేషన్ లో చాలా సార్లు తప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి నేను బాప్తిస్మం తీసుకోను అంటే అర్థం ఏంటి? తీసుకోవాలని తెలుసు, ఆజ్ఞ అని తెలుసు, పాపంలో పడకూడదని తెలుసు, అయినా సరే నేను పాపంలో పడిపోతానని చెప్పి నీకు నువ్వే కమిట్ చేసుకుని దేవునికి దూరంగా జీవిస్తే నువ్వెట్లా రక్షించబడతావు? దేవుడు పాపను రక్షించడానికి వచ్చాడు తప్ప పుణ్యాత్ముల కొరకు, నీతిమంతుల కోసం రాలా. ఆయన బలహీనులైన మనల్ని బలపరచడానికి ఉన్న దేవుడు తప్ప మనం బలవంతులు అయిపోతే ఆయనతో మనకు అవసరంలా. మనం నీతిమంతులు పరిశుద్ధులుగా మనంతటా మనం జీవించగలిగితే ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి రావాల్సిన అవసరంలా. మనం బలహీనులో, మనం పాపాత్ములో, మనం పడిపోయే వాళ్ళం, కనుకనే ఆయన మన కొరకు వచ్చాడు. నువ్వు ఏం చేయగలిగిందంటే విధేయత చూపించడం, ఆయన పాదాల మీద పడడం, ప్రభువా నన్ను బలపరచు అనటం, ఆయనలోనికి మనం, ఆయనలో మనం నిలబడడానికి ఆయన మాటకు విధేయత చూపిస్తే ఆయన నుంచి దైవికమైన సహాయం మనం తప్పుగా పొందుకుంటాం. కాబట్టి అది ఆజ్ఞ, బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాను అన్న మాట మనం చూస్తున్నాం. చివరిది 5వ మాట, 44వ వచనం చూస్తే, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతను బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఆత్మచేత నింపబడ్డారు, ఆత్మచేత నడిపించబడ్డారు, వారు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు, ఆత్మ చేత నింపు అంటే భాషను మాట్లాడిన ఆత్మ నింపుదలని చెప్పటం లేదు. ఏదో ఒక సైన్ ఉంటుంది, ఏదో ఒక సింబల్ ఉంటుంది నువ్వు ఆత్మను పొందుకున్నావని. ఆ సింబల్ ఆ రోజు వారు ఆ భాషలతో మాట్లాడడంతో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఐదు మాటల దగ్గర 44వ వచనంలో అతని బోధ విన్నవారందరి మీద అన్న మాట మనం చూస్తాం. కాబట్టి మొదటి మెట్టు స్వార్థ వినాలి, రెండు విశ్వాసం ఉంచాలి, మూడు పాప క్షమాపణ అనుభవంలోకి రావాలి, నాలుగు ఆజ్ఞకు విధేయత చూపించి బాప్తీసం పొందాలి. అక్కడితో అయిపోతున్న జీవితాలన్నీ, నేను బాప్తీసం పొందేసే రక్షించబడ్డాను, బాప్తీసం పొందాను రక్షించబడ్డాను, నా ట్రైన్ టికెట్ రిజర్వేషన్ అయిపోయింది, ఫ్లైట్ టికెట్ రిజర్వేషన్ అయిపోయింది, అయిపోయినట్టేనా? ఆ తర్వాత నీ విశ్వాస జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని నువ్వు కాపాడుకోవడం నీ వల్ల కాదు, గనుకనే ఆయన గొప్ప శక్తి అయిన ఆత్మదేవుని నీకు వరముగా ఇస్తున్నాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మనం వాన్ని జయిస్తాం, లోకాన్ని జయిస్తాం. నేను పడిపోతాను, ఎప్పటికీ పడిపోతావు, నేను పడిపోతున్నాను ప్రభువా నన్ను పట్టుకోని చెప్పి విధేయత చూపించి వాక్యం వద్దకు వచ్చి బాప్తీసం తీసుకుని ప్రార్థనలో ఉంటే నిన్ను పడిపోకుండా నిలబెట్టడానికి కావలసిన దైవికమైన సహాయము ఆత్మ నింపుదల అనే అనుభవంలోకి నువ్వు నడిపించబడతావు. ఏ క్రైస్తవుడైతే ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు అనే అనుభవంలోకి రాదో అతడు ఓడిపోయిన క్రైస్తవ జీవితంలో ఉంటాడు, అతడు పడిపోయిన క్రైస్తవుడిగా ఉంటాడు, అతడు నిలబడలేని క్రైస్తవుడిగా ఉంటాడు, అతడు చల్లారిపోయిన నునివచ్చిన క్రైస్తవుడిగా ఉంటాడు. ఏ క్రైస్తవుడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడో అతడు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతాడు. ఇది లీడ్ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. కాబట్టి ప్రియులారా, రక్షణకు ఐదు మెట్లు, ఒకటి వాక్యము, రెండు ప్రియులారా వాక్యము, విశ్వాసము, పాపక్షమాపణ, బాప్తిస్మము, ఆత్మ నింపుదల. ఈ ఐదు మెట్టుల్లోనికి కొర్నేలు కుటుంబాన్ని చేతు నడిపించినట్లుగా మనం చూస్తాం. 11వ అధ్యాయంలో సంజయస్ అడిగారు కదా, నువ్వెందుకు అన్ని జనుల దగ్గరికి వెళ్ళి వారితో భోజనం చేశావని సంజయస్ అడిగినప్పుడు పేతురు అక్కడికి ఎలా వెళ్ళాడు, దేవుడు ఎలా తీసుకెళ్లాడు, అక్కడ ఏ కార్యాలు చేశాడు చెప్తున్నప్పుడు కూడా ఈ ఐదు మాటలను మరలా రిపీటెడ్ గా ప్రస్తావించడాన్ని మనం చూస్తాం. ఈ ఒక్క మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అపొస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము 12 నుంచి 18 వచనాలు ఈ ఐదు మాటలు మరలా చూస్తాం. మొదటి మాట 14వ వచనం, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని. మొదటి మాట దేవుని మాటలు లేదా సువార్త లేదా రక్షణ సువార్త వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి లేదా దేవుని వాక్యాన్ని చదవాలి. నువ్వు రక్షించబడాలంటే మొదటి మెట్టు నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి లేదా దేవుని వాక్యాన్ని చదవాలి. రెండవది 17వ వచనం, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు విశ్వాసము విన్న వాక్యాన్ని సత్యమని నమ్మాలి, దేవుని మాటను నమ్మాలి. నువ్వే దేవుని కొరకైతే బైబిల్ గ్రంథంలో చదువుతున్నామో ఆ దేవుణ్ణి నువ్వు విశ్వాస నేత్రాలతో చూడగలగాలి, విశ్వాసం అని మెట్లోకి రావాలి. 18వ వచనంలో అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేస్తున్నాడు. మూడవది మారు మనసు అనుభవంలోకి రావాలి. మారు మనసు అంటే నీకు మంగళవారం సోమవారం జ్ఞాపకం చేస్తున్నా, మారు మనసు అంటే పాప నసహించుకోవటం, ప్రభు వద్దకు తిరిగి రావటం, పాపపు జీవితంలో కొనసాగేవారుగా కాకుండా పాపపు జీవితాన్ని అసహించుకునే అనుభవంలోకి రావాలి. 15వ వచనము, నేను మాట్లాడిన ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారం వారి మీదకి దిగాను, ఆత్మ నింపుదల అనుభవం. 16వ వచనము, అప్పుడు యోహాను నేలతో బాప్తీసం ఇచ్చాను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుదరని ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందని బాప్తీసం అనుభవం. 5 మాటలు, సువార్త, విశ్వాసం, మారు మనసు, బాప్తీసము, ఆత్మ నింపుదల. ఆత్మ నింపుదల ఐదు అనుభవాల్లోనికి దేవుడు కొర్నేలు నడిపించాలనుకున్నాడు, కొర్నేలు కుటుంబాన్ని నడిపించాలనుకున్నాడు. ఉదయకాల సమయంలో మళ్ళీ మనము పరీక్ష చేసుకుందాం. మొదటి మాట, నేను అధికారిగా ఉన్నాను, నేను దేవుళ్ళు కొనసాగగలనంటే తప్పుగా కొనసాగగలవు, తప్పకుండా కొనసాగాలి. దానికి ఎగ్జాంపుల్ కొన్నేళ్ళ జీవితం. నేను మంచివాడిని, నేను నీతి కార్యాలు చేస్తున్నాను, పరలోకం వెళ్ళడానికి నా నీతి, నా మంచి పేరు, నా పలుకుబడి సరిపోదంటే ఎంత మాత్రం సరిపోదు. అవన్నీ మురుకు గుడ్డలు లాంటివి. నీ స్వనీతి నేను రక్షించలేదు. నేను అధికారిగా ఉన్న నా ఖాళీ లేదు. నేను నా భార్య పిల్లలను ప్రభువును నడిపించాలంటే తప్పకుండా నడిపించాలి. వారి విషయంలో నిన్నే దేవుడు అకౌంట్ అడిగేది. నువ్వు చాలా మంది నీ పోలీస్ స్టేషన్ నడిపించగలుగుతున్నావు, మంగళా నడిపించగలుగుతున్నావు, ఆఫ్టర్ ఎంత చేయగలుగుతున్నావు, నీ కుటుంబం నలుగురు నడిపించుకోలేవా? ఇది సాకు కాదా? ఎంతమంది మీద చాలా అజమాయిషి చాలా ఇస్తున్నా, ఇన్ని పనులు చక్కబెట్టేస్తున్నా, మాట్లాడితే అన్ని పనులు నాదని మీద వేసుకుంటున్నా, ఇంట్లో వాళ్ళ రక్షణ బాధ్యత నీది కాదా? తప్పకుండా నడిపించాలి. రక్షణకి కీలకం ఏంటి? రక్షణకు మూలమేన అంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే రక్షణకు మూలం. రక్షణ అంటే ఏంటి? 5 మెట్లు ప్రభు జ్ఞాపకం చేశారు. కాబట్టి మనం ఎలాగున్నామో పరీక్ష చేసుకుందాం. ఆయన మనల్ని దర్శించాలని, మన రక్షణలోకి నడిపించాలని ప్రభు మరి కుర్నేల్ని పంపించినట్టుగా మీంటిలోనికి దేవుడు ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని పంపిస్తూ ఉండగా మరి విధేయత చూపిద్దాం. అతి కృప ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించును కాక. అన్మ్యూట్ చేస్తా ఉన్నాను, సమయం అవుతా ఉంది కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. అన్మ్యూట్ చేస్తున్నాను, దయచేసి కాల్స్ మీట్ లో పెట్టుకుని అన్మ్యూట్ చేస్తే గందరగోళం అయిపోద్ది అనుకుంటా. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తారు ఒకరు, తర్వాత మనం ప్రార్థన అంశాలు తీసుకుని ముగించుకుందాం. సమయం అవుతుంది కనుక. శాలిమరాజు ఎస్ఏ గారు ఉన్నారా? ఆర్పిఎస్ఎస్ శాలిమరాజు అన్న. అన్నా ప్రార్థన చేస్తారా? అన్నా వాక్యాన్ని బట్టి ప్రార్థించేద్దరు. అట్లాగే ప్రార్థనా అంశాలు కూడా తీసేసుకుందాం, అవి కూడా రాసుకోండి వాక్యం కొరకు. అట్లాగే ప్రార్థనా అంశాలు బట్టి కూడా మీరే ప్రార్థించేద్దరు. ముద్దుల పాశ్వరావు మన మోహన్ రావు వేసి వివరిస్తారు. అన్మ్యూట్ చేస్తున్నాను, ఒకసారి కాల్స్ మీట్లో ఉంచుకోండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం కదా, నీటిలో పెడుతున్నాను, నీటిలో పెడతాను. మన ప్రభుత్వం మనం నీటిలో పెట్టుకోవడం తెలియదు, అవన్నీ నీటిలో పెడతాను. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం నీటిలో ఉంచుకోండి, పిలుస్తాను. అప్పుడు వాళ్ళ నీటిలో పెట్టుకోవాలి. తెల్లవి కదా, నీటిలో పెట్టుకోవాలి. రైట్, ఓకే, ఇంకా అవలా. సరే, అయ్యింది. ప్రార్థన అంశాలు అంటే జ్ఞాపకం చేయండి, ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రార్థన అంశాల్లో ముఖ్యంగా, ఒక నిమిషం, ప్రార్థన అంశాల్లో ముఖ్యంగా మనం ప్రార్థన చేయాల్సింది విజయనగరం నుంచి సహోదరి కానిస్టేబుల్ జాయ్సీకి పాజిటివ్ వచ్చిందని ప్రార్థన సహాయం కోరారు. చిన్న పాప ఉంది, 1 ఇయర్ లో పాప ఉంది. చిన్న పాప జాయ్సీ ఆరోగ్యం కొరకు, ఆ పాప జెస్సికా జాయ్ పాప కొరకు మనం ప్రార్థన చేద్దాం. అట్లాగే మీరు మేస్తేగా వాళ్ళ నాన్నగారు దేవానంద్ గారికి ఆరోగ్యం బాగాలేదని ప్రార్థన సహాయం కోరుతున్నారు, ఆయన కోసం ప్రార్థన చేద్దాం. మిగతా ప్రార్థన అంశాలు అంటే చెప్పండి అన్న. ప్రార్థన అంశాలు
రాస్తున్నా
చెప్పండి.
తలగూడు పోలీస్ స్టేషన్ లో 1674 అక్కడ నాగేశ్వరరావు అని చెప్పేసి ఆయనకి కాల్ చేస్తున్నా.
అది కాంక్షన్ నాగేశ్వరరావు గారి కోసం ప్రార్థన చేద్దాం. ఆయన ఫోన్ నెంబర్ షేర్ చేయ అన్న తర్వాత ప్రార్థన చేస్తాం. ఆయన ఫోన్ చేసి ప్రార్థన చేద్దాం. తర్వాత నెంబర్ షేర్ చేయండి. నారాయణ మీ పర్మనెంట్ లిస్ట్ నైనా మీరు రోజు ప్రార్థన
చేస్తున్నాను.
చాలా సంతోషం. నాగరాజు దగ్గరకు నైట్ వచ్చిందట, చాలా సంతోషం. మిగతా చెప్పండి అమ్మా,
చెప్పండి.
ఆరోగ్యం కోసం ప్రార్థన చేద్దాం. సింప్టమ్స్ అన్ని తగ్గి టెస్ట్ కి ఇచ్చారట, నెగిటివ్ వచ్చినట్టుగా ప్రార్థన చేద్దాం.
సార్ ప్రైజ్లాడ్ సార్.
బ్రదర్ చెప్పండి.
సార్ డేవిడ్ రాజు గారికి పాప
డేవిడ్ రాజు గారి కోసం మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. మీరు ఏమో నెగిటివ్ వచ్చిందట, ఫోన్ చేసి అందరికి వందనాలు చెప్పారు. డేవిడ్ రాజు గారికి
నెగిటివ్
వచ్చింది, వాళ్ళకి నెగిటివ్ వచ్చింది, దాన్ని బట్టి ప్రభుత్వం సిద్ధిద్దాం. అమ్మా ప్రైజ్ లార్డ్. అమ్మా చెప్పండి.
ఈరోజు గ్రూప్ లో వచ్చిన తర్వాత జరిగింది లైఫ్ వెళ్ళాము.
ఓకే అమ్మా అట్లా ప్రార్థన చేద్దాం. ఏం పేరు అమ్మ? పేరు
నిరాశ సుధాకర్.
నిరాశ సుధాకర్ ఏ జిల్లా అమ్మ మీది?
ఖమ్మం. ఖమ్మం
ఖమ్మం
నరేష్
అట్లాగమ్మా అట్లాగా. నిరాశ సుధాకర్ గృహప్రవేశం చేశారట నూతన గృహం కొరకు ప్రార్థించండి. ప్రార్థన గృహం చెప్పండి అమ్మా.
సార్ అక్క కుమార్తెకు వివాహం 28 సార్ ప్రేయర్ లో పెట్టండి సార్. వాతావరణం
మ్యారేజ్ అమ్మా.
హలో
మ్యారేజ్ అమ్మా. ఈరోజు
28 సార్. 28 సార్. 28
మ్యారేజ్ అట్లా.
అవును సార్. దివ్య సార్.
దివ్యమారి 28 నుండి ప్రార్థన చేద్దాం. కరోనా సమయం కాబట్టి అట్లాంటి అనారోగ్యం ఎవరికి రాకుండా ప్రభు కాపుదల కోసం ప్రార్థన చేద్దాం. మన బండి మోహన్ రావు నిన్న ఏలూరు డిసిఆర్బికి పోస్టింగ్ ఇచ్చారు. నూతన పోస్టింగ్ కొరకు ప్రార్థన చేద్దాం. అయితే మోహన్ రావు గారికి డిసిఆర్బికి పోస్టింగ్ ఇచ్చారు ఏలూరులో. దాన్ని బట్టి ప్రార్థన
చేద్దాం. సార్ నేనే సార్ శ్రీకాకుళం నుంచి. సార్ అంటే 2003 నుంచి ఇక్కడ ఒరిస్సాలో బోధరైన ఒక మా సొంత ఊరు సార్. అక్కడ ఒక్కరు కూడా రక్షణ లేదు. 2003 సంవత్సరం నుంచి ప్రార్థన
చేస్తున్నాం.
దీనికోసమే సార్ జ్ఞాపకం
చేసుకోండి. అనుష్ఠాన్ని బలపరిచి ప్రభుత్వంలో ఒరిస్సా ప్రాంతాలు వాడుతున్నట్లుగా ప్రార్థన చేద్దాం. మన సోదరి కానిశ్వరరావు ఈశ్వరరావు అనుష్ఠాన్ కోసం ప్రార్థన చేద్దాం. అర్జెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ లో చెప్పండి. రోజు ప్రేయర్ రిక్వెస్ట్ కాదు. ఇది గురువారం బైబుల్ స్టడీ సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి అర్జెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే వాటి కోసం అడుగుతున్నారు. రెగ్యులర్ గా ఉన్నీ చెప్తున్నారు. చెప్పండి. చెప్పండి
సార్. ఈరోజు పీటర్కి ఎగ్జామ్ ఉంది.
పీటర్కి ఎగ్జామ్ ఉందట. ప్రార్థన చేద్దాం. ఏఎస్ మేరీ గారు బాబు పీటర్ కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ముగించుకుందాం మరి.
హలో
చెప్పండి.
ఇది మా ఊరు ప్రెసిడెంట్ అంటే సూర్యాపేట డిస్ట్రిక్ట్ కొండారెడ్డి. నాకు మా ఊరు ప్రెసిడెంట్ గారు బాబుకు నిన్న కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. నాగార్జున రెడ్డి పేరు.
ఎవరైనా నాగార్జున రెడ్డి గారు
ప్రెసిడెంట్ బాబు బ్రదర్ ప్రెసిడెంట్ ఊరు ప్రెసిడెంట్ వాళ్ళ బాబు
ప్రెసిడెంట్
ప్రెసిడెంట్
ఆయన ప్రభు నమ్ముకున్నారా
బ్రదర్? అన్ని నేను మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శించి మీకు కాల్ చేపిద్దాం అనుకున్నాను. ఉదయం ప్రేయర్లు ప్లాన్ పెట్టించి వెళ్తాను బ్రదర్.
మీరు వెళ్ళి ప్రార్థన చేస్తున్నామని చెప్పి ప్రభు నమ్ముకొని చెప్పారండి.
ఓకే బ్రదర్
ప్రార్థన చేద్దాం.
ఓకే బ్రదర్
మంచి అలా చాలు. మన ప్రార్థన చేసి ముగించండి.
ప్రార్థన చేద్దాం. వాయిస్ వస్తుంది బ్రదర్? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకి వచ్చండి. మీ పరిశుద్ధమైన నామంలో శ్రవణనాథ స్తోత్రాలనైనా ప్రభా ఈ ఉదయకాల సమయంలో బైబుల్ స్టడీలోనైనా సెల్ కాన్ఫరెన్స్ లో అనేక ప్రాంతాల నుంచి నేను ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా నేను మేమందరం నేను ఒక గ్రూప్ గా చేరటానికి నేను మీ దాసుని బలపరిచి నాయన ప్రభా అపోసల కార్యాలు 10వ అధ్యాయంలో నుంచి కొన్నేళ్ళ జీవితంలో నుంచి నైనా మీరు అందించిన అమూల్యమైన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నేను అందుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తుంటున్నాం. మిమ్మల్ని కనపరుస్తుంటున్నాం. విన్న వాక్యం హృదయాల్లో భద్రపరచబడటానికి నేను దాని ప్రకారం నేను జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి. ప్రభా మా యొక్క సాకులు నైనా అననుకూల పరిస్థితులను చెప్పుకోవటం కాదు కానీ ప్రభు నేను సమస్తాన్ని విడిచిపెట్టి నేను మా కొరకు లోకానికి మమ్మల్ని రక్షించిన గొప్ప దేవుడు నైనా మీకు మేము సమయం ఇవ్వలేకపోతే ఇంకెవరికి ఇవ్వగలం ప్రభు? లోకంలో ఉన్నదంతా నాయన నేత్రాశ శరీరాశ లోకంలో నమ్మకంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నేను ఎవరే కాలశంలో చేరిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. ఆత్మీయ జీవితంలో నేను వారు పనిచేసే ప్రతి ప్రాంతంలోనైనా మీకు సాక్షులుగా అనేకులను ఆకర్షించే నేను వ్యక్తులుగా నేను ఉండటానికి మీ కృపను అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మీ కాపుదలు దయచేయండి. ఈ దినంలోనైనా ఒక్కరికైనా మీ సువార్తను ప్రకటించడానికి మీకు సాక్షిగా జీవించి రక్షించటానికినైనా హృదయంలోనైనా మంటను అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసును కూడా దీవించండి, బలపరచండి. మీరు ఎక్కువగా ఇంకా వాడుకోండి ప్రయాణాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఇన్నిటిలో సహాయం దయచేయండి. ప్రభు మా ముందున్న ప్రార్థనా ప్రకటనను బట్టి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నేను జాయసి సహోదరి కొరకు విజయనగరం అయినా పాజిటివ్ వచ్చిందని నిన్న అలా చంటి పాప జిజిస్కాన్ గారి జ్ఞాపకం చేసుకోనండి. నేను అలానే నాగేశ్వరరావు గారిని జ్ఞాపకం చేసుకోనండి. నేను అలానే ప్రభు వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. నెగిటివ్ ని అనుగ్రహించుకుని అడిగి చింటున్నాం. నాగార్జున రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుని చింటున్నాం. నేను నీ దాసులు వెళ్లి కొంత నీ వాక్యాన్ని పంచుకున్నారని విన్నాం ప్రభు. నేను ఆయనకి పాజిటివ్ వచ్చింటుండగా మీ సహాయాన్ని దయచేయండి. నేను రక్షణ అనుగ్రహించండి. నేను దీని నుంచి స్వస్థతను దయచేయమని అడుగుతున్నాం. నిజమైన దేవుడు నీవేని వారి హృదయంలో నేను విశ్వసించడానికి నీ రక్షణ కార్యాన్ని జరిగించమని అడుగుతున్నాం. వాళ్ళ హెల్త్ గురించి ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తనకు అనుగ్రహించండి. డేవిడ్ రాజు గారికి ఇచ్చిన నేటి బట్టి స్తోత్రాలు. ఇంకను మీ సన్నిధిలోనైనా బలపరచబట్టడానికి మీ దాసు బలపరచు కాపాడమని ఆలోచించున్నాం. నేను నిరీష ప్రభువాన్ని కృపను అనుగ్రహించి సహాయం దయచేయమని అడుగుతున్నాం. నేను ఇంకా పొందినాను ప్రభా దివ్య సహోదరి గురించి ప్రార్థన చేస్తున్నాను. జ్ఞాపకం చేసుకున్నాండి నేను 28వ తేదీ వివాహం అవ్వవలసి ఉంటుండగా వాతావరణాన్ని సమస్తాన్ని నీ కృపలో అనుకూలపరచండి. నేను నూతనంగా దత్తపరచబడే నేను ఆ యొక్క నూతన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని రక్షించబడి నేను నీ సేవలో అనేకులకు మాదిరికరంగా ఉండే క్రొత్త నేను కుటుంబంగా వారు ఉండటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఈ కరోనా నేను సీజన్ లో ఏ విధమైన అపాయాలు ఏ విధమైన అవాంతరాలు జరగకుండా నేను ఆ యొక్క వివాహం నీకు మహంకరంగా జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. నేను సహోదరుడు పెండి మోహన్ రావును బట్టి మీకు స్తోత్రాలు. ఆయన మీరు రక్షించుకున్నారు. నేను నీ కొరకై జీవించడానికి నేను తీర్మానం చేసి బాప్తిస్మం తీసుకుని నేను నిలిచి ఉంటుండగా మీరు ఇచ్చిన నూతన పోస్టింగ్ ని బట్టి మీకు వందనాలు. నేను అక్కడ అనేకులకి మార్గదర్శకరంగా అనేకుల్ని నీ వైపు ఆకర్షించే నేను బిడ్డగా నేను నీ కృపలో నేను కాపాడమని అడుగుతున్నాం. తొట్టిల్లకుండా కాపాడండి, బలపరచండి. నేను మంచి పోస్టింగ్లు నెమ్మది అయిన పోస్టింగ్లు వచ్చిన దగ్గర నీ కొరకు బలంగా నేను వాడబట్టడానికి నేను నీ కృపలో సహాయం దయచేయమని అడుగుతున్నాం. నేను అలానే గోదావరిలోనైనా మినిస్ట్రీ విషయమే ప్రార్థన చేస్తుంటున్నాం. నేను 2003 నుంచి ప్రారంభించాలనే ఆశతో ప్రకటిస్తుంటుండగా ఒక్కరు కూడా రక్షించబడలేదు నేను అని విన్నాం తండ్రి. ఆయన మీ కార్యాన్ని జరిగించండి. నేను ఒక్కరినన్నా రక్షించడానికి ఒక్కరన్నా రక్షింపబట్టడానికి వారి ద్వారా ఆ గ్రామం మొత్తం రక్షించబట్టడానికి నేను బహుగా ప్రయాసపడుతున్న నీ దాసులు ఈశ్వరరావు గారిని మిగిలిన వారిని బట్టి కూడా నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అలానే ప్రభా పీటర్ బ్రదర్ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఏమని బిడ్డ ఎగ్జామ్స్ ఉన్నాయి, జ్ఞాపకం చేసుకునండి, జ్ఞానాన్ని అనుగ్రహించండి, చక్కగా ఎగ్జామ్ లో మంచి నేను పర్సెంట్ ఉత్తీర్ణతను అనుగ్రహించమని కూడా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంకా ప్రభా ఎస్ఎఫ్జే కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నైనా నీ దాసులు అనేక జిల్లాల్లోనైనా నీ కొరకు నైనా పోలీసుల మధ్య ఎస్ఎఫ్డి పనిచేస్తుంటుండగా నైనా నామకార్థ క్రైస్తవుల్ని నైనా నీ కృపలో
మీరు మాట్లాడే వ్యక్తి
రక్షించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం నైనా తండ్రి. నైనా ఈ లోకంలో మేమంత జీవించిన ప్రభు మేము నీ కొరకు జీవించలేకపోతే నైనా సమస్తం వృధా. మేమేమి సంపాదించి ఎంత స్థితిలో ఉన్నా నైనా ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా ప్రభు మీరు లేకపోతే నైనా మేము నిత్య నాశకానికి వెళ్తామనే విషయాన్ని నైనా మీ దాసులు నైనా గ్రహించి రక్షించబట్టడానికి నామకార్థ క్రైస్తవుల నుంచి నిజ క్రైస్తవులుగా నేను తీర్చబట్టడానికి సహాయం తెచ్చింది. ఆయా జిల్లాల్లో జరుగుతున్న చర్యలను బట్టి మీకు స్తోత్రాలు. నేను ఈ దినవంతట్లో నేను ప్రతి జిల్లాలో ఉన్న కుటుంబాలను నేను ఆంధ్ర తెలంగాణ పోలీసులందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రతి వారి అవసరతలు ఆత్మ సంబంధంగా తీర్చమని నీ కొరకై జీవించడానికి బలపరచమని ఈ దినవంతటిని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో స్థితించి ప్రార్థించి మిక్కిలేని ప్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
పరమ తండ్రి ప్రేమ, పరమ ప్రభువులు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, కాపుదల భద్రత ఈ ఉదయ కాలమున కూడి వచ్చిన అసభ్య గ్రూప్ లోని బిడ్డలందరికీ ఆంధ్ర తెలంగాణలో రాష్ట్ర పోలీసు కుటుంబాలకును, పోలీసు అధికారులకును, ఇప్పుడు డ్యూటీలో ఉన్న పోలీసు వారందరికీ ఈ ఉదయ కాలము కొన్నేళ్ళ గురించి వాక్యం అందించి వారి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసిన వాక్యం ద్వారా నడిపించిన మహేష్కు, మహేష్ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.